త్రిపురాసురులు. దితి కశ్యపుల యొక్క కుమారుడు వజ్రాంగుడు, అతడి భార్య వరాంగి, వీళ్ల యొక్క కుమారుడే తారకాసురుడు బ్రహ్మవర ప్రసాది, ముల్లోకాలు కూడా గడగడలాడిచి నడించినటువంటి దానవేంద్రుడు, చివరకు ఉమామహేశ్వరుల కుమారుడైనటువంటి ఆ యొక్క కుమారస్వామి చేతిలో మరణించాడు. ఈ కథంతా కూడా మనం కుమారస్వామి అనే కథలో చెప్పుకున్నాం. ఈ తారకుడి యొక్క వృత్తాంతం. తారకాసురుడికి ముగ్గురు కుమారులున్నారు. వాళ్ళు తారకాక్షుడు, కమలాక్షుడు, విద్యున్మాలి. తారకుడు మరణించంగానే అతడి యొక్క భార్య ఈ కుమారులను తీసుకుని పాతాళ లోకానికి పారిపోయింది. అక్కడే వాళ్ళని పెంచి పెద్ద చేసింది. శుక్రాచార్యుడి వద్ద విద్యాబుద్ధులన్నీ కూడా నేర్పించింది. ఈ బాలురు దినదిన ప్రవర్ధమానమై సకల శాస్త్ర కోవిదులయ్యారు. తమ తండ్రి యొక్క మరణ వృత్తాంతం అంతా కూడా తల్లి వల్ల పూర్తిగా తెలుసుకున్నారు. తండ్రి మరణానికి కారణమైనటువంటి ఆ దేవతల మీద పగ తీర్చుకోవాలి అని నిర్ణయించుకుని మేరు పర్వతం దగ్గర పరమేష్ఠిని గురించి 10,000 సంవత్సరాలు తపస్సు చేశారు. వాళ్ల యొక్క తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోండి అన్నాడు. రాక్షస ప్రముఖులందరూ అడిగినట్టే వీళ్లు కూడా చావు లేకుండా వరం కావాలి అన్నారు. అది మాత్రం నా వల్ల కాదు, ఎందుచేతంటే నాకే శాశ్వతత్వం లేదు, బ్రహ్మకల్పం పూర్తి కాగానే నేను కూడా వెళ్లిపోతాను, అటువంటి నేను నాకు సాధ్యం కానటువంటి దాన్ని మీకెలా ఇవ్వగలను, కాబట్టి ఇంకేదైనా వరం కోరుకోండి అన్నాడు ప్రజాపతి. ఆలోచించారు ఈ తారకుని యొక్క పుత్రులు. పరమేష్ఠి రథము కాని రథం ఎక్కి, విల్లు కాని విల్లు ధరించి, నారి కానటువంటి నారిని తొడిగి, బాణం కానటువంటి బాణాన్ని సంధించి, ఒక్క దెబ్బతో చంపగలిగినటువంటి వీరిని చేతిలో తప్ప మాకు మరణం లేకుండా వరం ప్రసాదించవలసింది అన్నారు. తదాస్తు అన్నాడు బ్రహ్మ. విధాత, అంతేకాదు మేం ముగ్గురము నివసించడానికి సకల సదుపాయాలు కలిగి లోహ నిర్ణీతమై కామగమనం కలిగినటువంటి 3 పట్టణాలు కూడా కావాలి. సకల ఐశ్వర్యాలకు, సకల భోగాలకు కూడా ఆ పురాలు నెలవుగా ఉండాలి అన్నారు ఈ తారకుని యొక్క పుత్రులు. వారి కోరికలన్నీ కూడా అనుగ్రహిస్తూ ఆ 3 పురములు ఎప్పుడైతే ఒకచోట కలుస్తాయో అప్పుడు ఆ 3 కూడా నాశనమైపోతాయి, ఈ విషయం గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా మెదలండి అన్నాడు బ్రహ్మ. సరే, బ్రహ్మ వల్ల వరాలు పొంది విశ్వకర్మను పిలిపించి గగన విహారం చేసేటటువంటి 3 లోహపట్టణాలు నిర్మించండి అని అడిగారు త్రిపురాసురుడు. సరే, నిర్మించాడు విశ్వకర్మ. ఈ రాక్షసులు 3 కూడా వాటిల్లో ఎక్కి తలా ఒక దిక్కుకు బయలుదేరారు. ఇలా వాళ్ళు గగన విహారం చేస్తూ భూలోకంలో ఉన్నటువంటి పట్టణాల మీద వాటిని ఒక్కసారిగా దించేవాళ్లు. దాంతో ఆ పట్టణాలు, అక్కడ ఉన్నటువంటి జనావాసాలు, ఆ జనం, అన్ని రకాల జీవులు అంతా కూడా సర్వనాశనం అయిపోయేది. అప్పుడు వీళ్ళందరూ కూడా అమితమైనటువంటి ఆనందంతో మళ్లీ పైకి ఎగిరిపోతూ ఉండేవాళ్లు. ఈ రకంగా ఆ రాక్షసులు ఈ 3 పురాల్లోనూ కూడా సంచరిస్తూ ఉన్నారు. ఈ 3 పురాల్లోనూ సంచరిస్తూ ఉన్నటువంటి రాక్షసులు కాబట్టే వీళ్లకి త్రిపురాసురులు అని పేరు కూడా వచ్చింది. త్రిపురాసురుల యొక్క ఆగడాలన్నీ కూడా మితిమీరిపోతూ ఉన్నాయి. దేవతలు, మునులు, ఋషులు, సాధువులు, సజ్జనులు వీళ్ళందరూ కూడా ఎక్కడున్నారో చూసి ఆ పురాలన్నీ కూడా అక్కడ దింపి ఆ ప్రదేశాలన్నీ కూడా నాశనం చేసి పారేస్తూ ఉన్నారు ఈ త్రిపురాసురులు. జన నష్టం కలిగిస్తూ ఉన్నారు, సజ్జనులందరినీ కూడా సంహరించేస్తూ ఉన్నారు. అప్పుడు మహర్షులు, దేవతలు అందరూ కలిసి బ్రహ్మ వద్దకు పోయి ఈ త్రిపురాసుల యొక్క దౌర్జన్యాన్ని అంతా కూడా వివరించారు. బ్రహ్మ వారందరితోనూ కలిసి శ్రీహరి దగ్గరికి పోయి తారకాసురుని యొక్క కుమారులందరూ కూడా లోకాన్ని పీడిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్లను సంహరించి లోకాలను రక్షించవలసింది అని శ్రీమన్నారాయణుడు వేడుకున్నాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వాళ్లతో, దేవతలారా, ఓ మహర్షులారా, ఓ సజ్జన పుంగవులారా, ఈ త్రిపురాసులు వీళ్లు రాక్షసులు. త్రిపురాసురులు అనేది రాక్షసులు, ఈ మాట నిజమే. నేను రాక్షస సంహారం చేస్తాను అనే మాట నిజమే, కాని వాళ్ళు శివభక్తులు, వేద వేదాంగ విధులు, నిత్య అగ్నిహోత్రం చేస్తూ ఉంటారు, వైదిక కర్మలను శాస్త్రానుసారము ఆచరిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళని చంపటము అనేది అంత తేలికైనటువంటి పని ఏం కాదు, ఇది చాలా కష్టమైనటువంటి పని. ఈ కారణం చేత వాళ్లని వంచి ధర్మ మార్గం నుంచి తప్పించి ఆ తర్వాత గాని వాళ్ళని చంపడానికి లేదు కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన విషయం అర్రా. దీనికి ఒక ఉపాయం ఉన్నది, బౌద్ధ మతాన్ని సృష్టించి తన యొక్క శిష్యులతో త్రిపురములయందు కూడా సభలు ఏర్పాటు చేసి బౌద్ధ మత ప్రచారం కావించండి, నేను సమయం చూసి వాళ్లని సంహరిస్తాను అన్నాడు శ్రీ మహావిష్ణువు. ఇక్కడ మనం గుర్తించవలసిన విషయం ఏమిటి అంటే, ఈ బౌద్ధ మతము అనంటే శాక్యవంశపు మహారాజు అయినటువంటి బుద్ధుడు చెప్పినటువంటి బౌద్ధం కాదు ఇది. ఇది త్రిపురాసురులు ఉన్నటువంటి కాలంలో శ్రీ మహావిష్ణువు బుద్ధుడి యొక్క అవతారం ఎత్తి అప్పుడు ప్రవచించినటువంటి మతం ఇది. ఇది బౌద్ధ మతం. ఈ బౌద్ధ మతాన్ని వ్యాస మహర్షి బ్రహ్మసూత్రాల్లో ఖండించాడు. అంతేకాని వ్యాస మహర్షి ఖండించినటువంటిది గౌతమ బుద్ధుడు చెప్పినటువంటి బౌద్ధ మతం కాదు. గౌతమ బుద్ధుడి కన్నా వ్యాసుడు చాలా ముందు వాడు, ద్వాపరయుగంలో వాడు వ్యాసుడు. కాబట్టి ఆ బౌద్ధ మతం వేరు, ఈ బౌద్ధ మతం వేరు. శ్రోతలంతా కూడా ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. దశావతారాల్లోనూ బుద్ధుడున్నాడు అంటే మన వాళ్ళందరూ అనుకుంటూ ఉన్నారు. శాక్యవంశపు రాజు అయినటువంటి ఆ సిద్ధోదనుడి యొక్క కుమారుడే ఇక్కడ అతడే బుద్ధుడు అని కాదు. ఆ బుద్ధుడు కాదు ఇతను. ఇతను శ్రీ మహావిష్ణువు అప్పుడు బుద్ధుని యొక్క అవతారం ఎత్తాడు. దేవతల యొక్క వ్యూహం ప్రకారము త్రిపురముల యందు కూడా బౌద్ధ మతము అనేది బాగా ప్రచారం సాగుతూ ఉన్నది. సృష్టి అంటే స్త్రీ పురుష సంయోగము, దీని వల్లనే జీవులు ఉత్పత్తి అవుతూ ఉన్నాయి. వర్ణ వ్యవస్థ, ఆచారము, వ్యవహారము, నియమాలు, నిష్టలు ఇవన్నీ కూడా మానవ కల్పితాలు. దేవుడనేవాడు లేడు, కర్మలకు అర్థం లేదు. వేదాలు అనేవి కొందరు స్వార్థపరులు రాసుకున్నటువంటి గ్రంథాలు. ఈ రకమైనటువంటి ప్రచారం అనేది చేయటం మొదలుపెట్టారు. ఇదే బౌద్ధ మతము. అంటే వేదాలన్నీ కూడా కొంతమంది స్వార్థపరులు తమ యొక్క స్వార్థం కోసం రచించుకున్నటువంటి గ్రంథాలు మాత్రమే, అంతేకాని వేదంలో చెప్పినటువంటివేవి కూడా నిజం కాదు అని ఈ విషయాన్ని ప్రచారం చేయటం మొదలుపెట్టారు. ఇది బౌద్ధ మతం. అంటే ఆ రోజున శ్రీ మహావిష్ణువే త్రిపురాసుర సంహారం కోసం అని చెప్పేసి బుద్ధుడి యొక్క అవతారం ఎత్తి ఈ యొక్క బౌద్ధ మతాన్ని ప్రచారం చేశాడు. ఈ రకమైనటువంటి ప్రచారం త్రిపురాసులకు కూడా బాగా నచ్చింది. వాళ్ళకి వినాశకాలం దాపురించింది, విపరీతమైనటువంటి బుద్ధులు పుట్టాయి. అప్పటిదాకా వల్లె వేసినటువంటి వేదాలన్నీ కూడా పనికిమాలినవైపోయినాయి. ఎందుకని అంటే ఇక్కడ ఆచారం ఒక్కర్లేదు, వ్యవహారం ఒక్కర్లేదు, నియమాలు లేవు, నిష్టలు లేవు, ఏమీ లేవు. అంటే ఇదివరకు దాకాలేమో మనం శరీరాన్ని అనేక రకాలుగా కష్టపెడుతూ ఉన్నాం, ఇప్పుడు కష్టం ఒక్కర్లేదు, సుఖపట్టడానికి వీలైంది. ఏ రకమైన నియమాలు నిష్టలు లేవు, ఆచార వ్యవహారాలు లేవు. అందుకని అప్పటిదాకా వల్లవేసిన వేదాలన్నీ కూడా పరికమాలినవైపోయినాయి. నియమ నిష్టలన్నీ కూడా గంగలో కలిసిపోయినాయి. వాయు వరుసలు లేవు, వర్ణ వ్యవస్థ లేదు, ధర్మం అనేది భ్రష్టుబట్టిపోయింది. కర్మలన్నీ కూడా గాల్లో కలిసిపోయినాయి. ఈ అదను కోసమే వేచి చూస్తూ ఉన్నారు దేవతలు. ఇప్పుడు విష్ణుమూర్తి నాయకత్వంలో ఆ పినాకపాణి దగ్గరికి పోయి త్రిపురాసులను సంహరించి లోకాలను రక్షించవు మహానుభావ, మమ్మల్ని కరుణించవలసింది అని దేవతలంతా కూడా వేడుకున్నారు. ఇప్పుడు ఈశ్వరుడు యుద్ధానికి బయలుదేరాడు. ఈ త్రిపురాసులకి బ్రహ్మవరం ఇచ్చాడు చూడండి. రథం కానటువంటి రథం ఎక్కి, విల్లు కానటువంటి విల్లు ధరించి, నారి కానటువంటి నారి తొడిగి, బాణం కానటువంటి బాణాన్ని సంధించి ఒక్క దెబ్బలో చంపగలిగినటువంటి వీరుడి చేతిలో తప్ప మాకు మరణం రాకూడదు అని చెప్పేసి వీళ్ళు వరం కోరారు. ఆ వరం ప్రకారమే భూమిని రథంగా చేసుకున్నాడు. రవి చంద్రుడు వీళ్లే ఆ రథానికి చక్రాలు. నాలుగు వేదాలు కూడా ఆ రథానికి గుర్రాలు. బ్రహ్మదేవుడే ఆ రథానికి సారథి. మేరు పర్వతమే విల్లు, శ్రీహరే అస్త్రము. ఈ రకంగా ఈ శ్రీహరిని అస్త్రంగా చేసుకుని రథమెక్కి ఆ పరమేశ్వరుడు త్రిపురాసురుల మీద యుద్ధానికి బయలుదేరాడు. ఈ రకంగా బయలుదేరినటువంటి ఆ పరమేశ్వరుడు పాశుపతాన్ని సంధించి త్రిపురాసులను ముగ్గురిని కూడా ఒక్క దెబ్బతో సంహరించేశాడు. మూడు పురాలు కూడా, ఆ మూడు పట్టణాలు కూడా బూడిద రాసులైపోయాయి. ఈ రకంగా త్రిపురాసుల సంహారం చేసి లోకాలన్నీ కాచి రక్షించాడు ఆ శంకరుడు.